విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈశ్వరుడు తన వల్లభుడు కావాలి అని పరమ భక్తితో తపస్సు చేసిన పార్వతీదేవి శివుడు పరీక్షించి తనను పట్టుకోబోతూ ఉండగా సిగ్గుపడి, నీ పాణిగ్రహణం చేయడం కోసమే ఇంత తపస్సు చేసినప్పటికీ శాస్త్ర ప్రకారమే నన్ను పెళ్లి చేసుకో, మా తల్లిదండ్రుల దగ్గరికి రాయబారం పంపి వారి అనుమతి తీసుకుని నన్ను వివాహం చేసుకోమన్నది. శివుడు అలాగే అన్నాడు. అక్కడి నుంచి అదృశ్యుడైపోయాడు. వెంటనే నక్షత్ర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజుల్లో తారపర్వతం అని ఒక పర్వతం సముద్రంలో ఉండేది. ఇప్పుడు ఆ పర్వతం అదృశ్యమైపోయింది, అంటే సముద్రంలో కనపడకుండా పోయింది. కారణాలు అనేక ఉన్నాయనుకోండి. పశ్చిమ సముద్రంలో, అంటే ఇప్పుడు మనం అరేబియా సముద్రం అని పిలుస్తున్న సముద్రంలో, ద్వారకా నగరానికి 20 మైళ్ళ దూరంలో సముద్ర మధ్యలో చాలా ఎత్తైన కొండ ఉండేది. ఇప్పటికీ ఆ కొండ ఉన్నది, కానీ కొండలో ఒక పెసరు మిగిలింది, మిగతా కొండంతా అదృశ్యమైపోయింది. ఆ కాస్త కొండనే ఇప్పుడు మనం భేంట్ ద్వారక అంటున్నాం. భేంట్ అంటే కానుక. కుచేలుడు అటుకులు పట్టుకొచ్చి మొట్టమొదట శ్రీకృష్ణుడికి ఇచ్చిన స్థలం కనుక దాన్ని కానుక ఇచ్చినటువంటి ద్వారక అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ భేంట్ ద్వారక అరేబియా సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడ కూడా మసీదు కట్టేశారు. ఒకటి కాదు అనుకోండి, మనకి భారతదేశంలో జరిగినటువంటి అన్యాయాల గురించి తలుచుకున్నప్పుడల్లా ప్రాణం గెదగెదలాడిపోతుంది, కొత్త కొత్తలాడిపోతుంది. అప్పుడు నేనే కలికి అవతారం ఎత్తాలన్నంత కోరిక వస్తుంది. కానీ ప్రస్తుతం సమయం కాదు కనుక సంయమనంతో ఉండవలసి వస్తున్నది. అది చాలా పవిత్ర స్థలం. ఒకప్పుడు అది 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కొండ. ఆ కొండ మీద నక్షత్రాలు ప్రతి అమావాస్యకి వచ్చి ఒక సమావేశం చేసుకుని వెళ్ళిపోయేవి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలు, దక్ష ప్రజాపతి కుమార్తెలు, చంద్రుడి భార్యలు వీళ్ళు, వీళ్ళ వల్లే మన జాతకాలన్నీ నడుస్తున్నాయి. వీళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడు మన కర్మలకి తగినటువంటి ఫలితాలు ఇస్తారు, లేనప్పుడు దుఃఖాలు ఇస్తూ ఉంటారు. ఈ 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం 4 పాదములు చొప్పున మొత్తం 108 పాదాలుగా విభజింపబడ్డాయి. ఈ 108 పాదాలు 12 రాసుల్లోకి చేర్చబడ్డాయి. మొత్తం మేషం మొదలుకొని మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి, నక్షత్రాల పాదాలు. మొదటి మేషరాశి ఉందనుకోండి, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం ఉంటుంది. అలా పన్నెండు రాశుల్లోనూ ఈ నక్షత్రాలు చేరాయి. ఈ నక్షత్రాలు ప్రతి అమావాస్యకి ఈ తారపర్వతం దగ్గరికి చేరి ప్రజల్లో భయం ఎలా పెంచాలి, పాపం అంటే దానివల్ల వచ్చేటటువంటి నష్టం అంటే ఏమిటో వాళ్ళకి తెలియాలి, పాపభీతిని పెంచాలి. పాపభీతి లేకపోతే రెచ్చిపోతారు, రెచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు చేసిన ప్రతి పాపము యొక్క ఫలితము జీవుడు అనుభవించక తప్పదు, కానీ అనుభవించేదేదో ప్రత్యక్షంగా బతికుండగా చూస్తే అప్పుడు తక్కిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి చేసిన పాపములకు తగినటువంటి ఫలితాలు వీళ్ళకి ఎప్పటికప్పుడు ఇద్దాం, ఆ ఇచ్చే విధానం ఏమిటి అని చర్చించుకునేవారట. నక్షత్రాలకు మన మీద ఏం కోపం ఉంటుంది? అవి దేవతాస్వరూపాలు కాబట్టి వాటికి వ్యక్తిగతమైన కోపం ఉండదు. ఎప్పుడు వాటికి కోపం వస్తుంది? మానవులు చెయ్యరాని మహాపాపములు చేసినప్పుడు ఆగ్రహం కలుగుతుంది. ఇప్పుడు దేవాలయాల్లో మూత్ర విసర్జన ఏంటంటే, లేకపోతేను మల విసర్జన చేయటం ఏమిటి, హుండీల్లో వెయ్యకూడని పదార్థాలు వేయడం ఏమిటి, వాటిని పడగొట్టడం ఏమిటి, ఎన్ని విధ్వంసకాండలు చేస్తున్నారు పాపాత్ములు. అటువంటిప్పుడు వాళ్ళకి తగిన శిక్ష వెయ్యకపోతే పాపభీతి ప్రజల్లో లోపిస్తుంది, అప్పుడు రెచ్చిపోతారు. ఓహో మనం ఎన్ని తప్పులు చేసినా మనకి ఏమీ నష్టం ఉండదు అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి చేసిన పాపములకు తగిన శిక్షలు విధించి తీరవలసిందే. ఆ పాపానికి శిక్ష ఏ విధంగా ఇద్దాము అని చర్చించుకునేవాటి నక్షత్రాలు. ఆ చర్చ చేస్తున్న సమయం కనిపెట్టి మానవులు కొంతమంది ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి ఆ నక్షత్రాలకు నమస్కరించి, ఇన్ని పాపాలు చేసినా సరే ప్రతివాడు కూడా ఏమండి తెలియక పాపం చేసామంటే క్షమించండి ఇంకెప్పుడు చేయమని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం పొంది మళ్ళీ వచ్చేసేవారు, వచ్చి పిచ్చి పనులు చేసేవారు. దాంతో ఈయనకి నక్షత్రాల కోపం వచ్చింది. మనం కొండ మీద స్త్రీ రూపములతో సమావేశం అవ్వడం వల్ల చాలా నష్టం జరుగుతోంది, మనం ఈ నక్షత్ర పర్వతం మీద మామూలు మానవుల్లాగే ఆడవాళ్ళ రూపంలో సమావేశం అవుతున్న విషయం ప్రజలు కనిపెట్టేస్తున్నారు, మన బలహీనత కూడా వాళ్ళకి తెలుసు. ఓ దండం పెడితే మనం ప్రసన్నమవుతాం, అందుకని వాళ్ళు వచ్చి నమస్కారం చేసి మేము తప్పు చేశాం కానండి ఒక్కసారికి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటున్నారు, మనం క్షమిస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ పాపాలు వాళ్ళే చేస్తున్నారు. దీనివల్ల ఎంతోమంది స్త్రీలకి ధర్మపురులకి హాని జరుగుతోంది. కాబట్టి ఇక మీదట మనం ఈ నక్షత్ర పర్వతం మీద సమావేశం తీసేద్దాం అనుకుని ఆ నక్షత్ర పర్వతం మీద ఉన్నటువంటి నక్షత్రాన్ని మళ్ళీ అక్కడికి రావడం మానేసాయి. అవి వస్తున్నాయని సముద్రుడు ఏం చేశాడు, ఆ కొండకి స్థలం ఇచ్చాడు సముద్రంలో. నక్షత్రాలు రావడం మానేశాక మీటింగ్ ఎలాగో క్యాన్సిల్ చేసుకున్నాయి కనుక, ఇంత కొండెందుకు ఈ మానవులకని ఆ కొండని క్రమక్రమంగా ఆక్రమించి చివరికి ఒక 5 మైళ్ళు కొండ అట్టే పెట్టాడు ఆయన. 64 చదరపు మైళ్ళు పోయి 5 మైళ్ళలోకి వచ్చింది. ఆ 5 మైళ్ళు దాంట్లో 2 మైళ్ళేమో ఈ పరమనీచాతినీచుడు గజనీ మహమ్మద్ ఆక్రమించి అక్కడ చిన్న మసీదు పెడితే దాన్ని తర్వాత నెహ్రూ గారి టైంలో పర్మిషన్ ఇచ్చి సగం 2 మైళ్ళ మసీదు కట్టుకొని ఇచ్చాడు. మనకు నెహ్రూ గారు చేసిన ఉపకారాలు అన్నీ ఇన్ని కావండి, అది మనం జన్మలో మర్చిపోలేము మనం పాపం. ఆ విధంగా మసీద్ అంతా అక్కడ పెట్టారు. పక్కన మనగుడు ఉంటుంది భేంటు ద్వారక. చీటికి మాటికి వాళ్ళంతా వచ్చి లక్షల లక్షల కింద పడిపోయి వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు. అదేంటో మన వాళ్ళు 5,000 మంది ఉండి వాడు ఒక్కడున్నా వాడు ఒక్కడికి మనం భయపడుతున్న చూసారా. ఇప్పుడిప్పుడు కొంచెం మన ప్రజల్లో కొంచెం మార్పు వచ్చింది, చాలా సంతోషం కలుగుతుంది. పూర్వంలో లేరు, మనకేదైనా అన్యాయం జరిగితే మాత్రం విజృంభిస్తున్నారు, రెచ్చిపోతున్నారు. ఓ 2 రోజులు రెచ్చిపోతున్నారు, కాకపోతే మళ్ళీ 3 రోజులు మామూలు అయిపోతారు. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద మన ఆలయాలు మళ్ళీ మనకు వచ్చేలా ప్రయత్నం చేయండి, అది చాలా అవసరం. భారతదేశానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారిని పక్కన పెట్టేస్తే ఆ స్థాయి కానీ ముఖ్యమంత్రి అంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళు ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అలాంటి వాడు ఒకటి తయారైతే అద్భుతమైనటువంటి ప్రణాళిక. నేను వ్యక్తిగతంగా చూసి చెబుతున్నా, అక్కడికి వెళ్ళాక ఆవుల సంరక్షణకి వెళ్ళామన్న, అలాగే అయోధ్య వెళ్ళాం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఇప్పుడు కాదు రాబోయే 70 ఏళ్ల వరకు కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవడూ వేలెట్టడానికి వీలు లేనంత పకడ్బందీ సిస్టమ్ పెట్టేస్తున్నాడు ఆయన. ఎలాంటి ఆ ప్లాన్ అంటే ఆ ప్లాన్ ప్రకారం ఏదైనా జరిగితే ఇంక మళ్ళీ ఎవడు అక్కడ అడుగు పెట్టలేడు అనమాట. ఇప్పుడు అయోధ్య ఆలయం నిర్మాణం అయిన తర్వాత అందులోకి ఏ టెర్రరిస్టు వెళ్ళలేడు తెలుసా, అంత అద్భుతమైన ప్రణాళికతో నిర్మాణం చేస్తున్నారు. ఇలా ఉండాలి ప్లాన్ అంటే. మన ఆలయాలు పోతే మనం ఇంకేముంటాం, నేను చాలాసార్లు పద్యాలు రాసుకున్నాను, రక్షింపుము రక్షింపుము ఉపేక్షింపక, మమ్మల్ని రక్షించు ఉపేక్షించకు, అక్షయ తపోవనాలతో కూడిన ఈ క్షోణియ పోవ నిలుతు మెచ్చట దేవ రామ అని రాముడి దగ్గర మొరపెట్టా. అక్షయ తపోవనాలకి నిలయం ఈ క్షోణి, ఈ భూమి. ఈ క్షోణిపోతే ఇంకెక్కడ నిలబడతాము? ఇది లేకపోతే మనం ప్రపంచమంతా రక్తపు మడుగులు కింద చూస్తామట. భారతదేశం అనే ఒక దివ్య భూమిలో ఉన్న ఈ హైందవ ఆలయములు నశించిన నాడు భూమండలంలో నెత్తురు తప్ప నీరుండదు. ఎందుకంటే తక్కిన వాళ్ళంత క్రూరులు, వాళ్ళ పని చంపడమే, నరకడమే, పొడి చేయడమే. ఆవులు, గేదెలు, మేకలు, కుక్కలు, పిల్లులు ఒకటి ఒకటి అన్నీ తినేయడమే కదండి వాళ్ళ పని, అన్నిటినీ చంపేయటమే. కాబట్టి మనం ఎప్పటికప్పుడు భగవంతుడి భక్తితో కోరుకోవాలి. ఆ తారపర్వతం ఇప్పటికి కూడా భేంటు ద్వారకాను ఉన్నది. ఒక్కసారైనా జీవితంలో ద్వారకా నగరానికి వెళ్ళిన వాళ్ళు ఆ ద్వారకను చూడండి. అక్కడ ఆ రోజుల్లో ఇంకా నక్షత్రాలు వచ్చి సమావేశం అయ్యేటటువంటి కాలములో ఈశ్వరుడు చేరాడు. తారగిరికేగి అరుంధతి సంయుతముగా, ఆ నక్షత్ర పర్వతానికి వెళ్ళి కొంతమందిని తక్షణం ఇక్కడికి రండి అని తలుచుకుని పిలిచాడు. ఎవరు వాళ్ళు? అరుంధతి సమేతముగా సప్త ఋషులు. అరుంధతితో పాటుగా సప్త ఋషులారా ఈ కొండ దగ్గరికి రండి అని ప్రార్థించగానే ఆ క్షణమే సప్త ఋషులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. సప్త ఋషులలో ఒక్క వశిష్ఠుడు మాత్రం ఎప్పుడూ తన భార్య లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి అదొక నియమం. ఐకమత్యం అంటే ఏమిటో, దాంపత్యం అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏమిటో వారి దగ్గరే తెలుసుకోవాలి. అటు సూర్యుడు ఇటు పొడిచినా అరుంధతి లేకుండా వశిష్ఠుడు అడుగు బయట పెట్టడు, వశిష్ఠుడు లేకుండా అరుంధతి కారు కదపదు. వాళ్ళిద్దరిది ఐకమత్యం, ఐకమత్యంతో కూడిన దాంపత్యం. అందుకే పెళ్లిలో కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు తప్ప ఇంకో నక్షత్రాన్ని చూపించరు. ఈ 27 నక్షత్రాలే కాక ఆకాశంలో అనంత నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ 27 నక్షత్రాలు మానవులకు జాతకమునిచ్చేటటువంటి నక్షత్రాలు. మానవులు ఈ నక్షత్రాల్లోనే పుడతారు. కానీ ఇవి కాక ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో ఈ అనంత విశ్వంలో లెక్కలేదు. అందులో అగస్త్యుడు కూడా ఒక నక్షత్రం, ధ్రువుడు కూడా ఒక నక్షత్ర మండలం, మనం కూడా మహాతపస్సు చేస్తే ఒక నక్షత్ర మండలాన్ని పొందవచ్చు అనమాట. మనం కూడా ఒక నక్షత్రం అవ్వచ్చు. ఎవడైనా పరమ తపస్సు చేస్తే, పరమ భక్తితో ఉత్తమ కార్యాలు చేస్తే, పురాణములు వింటే వాళ్ళు కూడా నక్షత్రాలు అవ్వచ్చు. నక్షత్రాలు అవ్వడానికి కావలసినంత కృషి మాత్రం చెయ్యాలి. అందువల్లే సప్త ఋషుల యొక్క మండలం చాలా గొప్పది. అందులో అరుంధతి కూడా వశిష్ఠుడి పక్కనే ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో ఆ దంపతులనే చూపిస్తారు. చూపించడం యొక్క ఉద్దేశం ఇదిగో వాళ్ళిద్దరు ఎంత ఐకమత్యంతో ఉన్నారో చూడండి, మీరు కూడా అలాగే ఐకమత్యంతో ఉండండి, కొట్టుకోకండి, చిటికి వాటికి అలిగిపోయి బ్యాగ్ సర్దుకు నేను వెళ్ళిపోతాను ఇక రాను అనకండి, భర్తతో భార్య, భార్యతో భర్త కలిసి ఉండండి అని చెబుతారు అన్నమాట. అటువంటి అరుంధతి నక్షత్రంతో సమేతంగా సప్త ఋషులు అక్కడికి రాగానే పార్వతీదేవి నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. ఆమెకు మాకు పెళ్ళి పెద్దలే చేయాలి, అది ఆవిడ కోరిక. కాబట్టి ఓ సప్త ఋషులారా, ఈ ఆడపడుచు అరుంధతిని కూడా వెంటబెట్టుకోండి, వెంటబెట్టుకుని హిమవంతుని దగ్గరికి వెళ్ళండి, మాకు వివాహం జరిగేలా చూడండి అనగా వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే భాగ్యమే ఉంది, శివుడి పెళ్లి దగ్గరుండి చేయటం అంటే అది మహాభాగ్యం కదా అనుకున్నారు వాళ్ళు. హిమవంతుని దగ్గరికి వెళ్ళారు, మేనక దగ్గరికి వెళ్ళారు. మేనక హిమవంతులు ముందు అంత తేలిక ఒప్పుకోలేదు, హిమవంతుడు ఒప్పుకున్నాడు కానీ మేనక ఒప్పుకోలేదుట. పెద్ద తంతే నడిచిందిలేండి. శివుడి గురించి రకరకాలుగా వింటున్నాం, ఆయనకి డబ్బులు లేవట, బంజారా హిల్స్లో ఇల్లు లేదు, పోని గుంటూరు పట్టాభిపురంలో కూడా లేదు, సంపత్ నగర్లో అయినా మూల ఎక్కడన్నా ఒక రిజిస్ట్రేషన్ భూమి లేదు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ ఎలా ఇస్తాం పాపం అలా అనుకుంది ఆవిడ వెరిది. అందుకని సొంత ఇల్లు లేదట, శ్మశానంలో ఉంటట, పాములతో తిరుగుతట, ఆయన గురించి ఎన్నో విన్నాం బాబోయ్ అన్నది. నిజంగా నచ్చ చెప్పడానికి పెద్ద కథ దిగి వచ్చింది అనుకోండి, ఇక్కడ అదంతా చెప్పడు కదా. మొత్తం మీద మేనక నొప్పించారు, శుభముహూర్తంలో వివాహం జరిగింది. కిందటి సంవత్సరం మన శివపురాణంలో ఆ వివాహాన్ని కన్నుల పండుగగా చెప్పుకున్నాం. వివాహం అయ్యి అవగానే పార్వతీ పరమేశ్వరులిద్దరూ 1000 సంవత్సరముల కాలం పాటు ఒక అత్యద్భుత దివ్య గుహలో క్రీడించారు. తదనంతరం పార్వతీదేవి ఒకరోజున శుభముహూర్తంలో తన చేతినడ నలుపుకున్నదట. అమ్మవారికి అప్పుడప్పుడు మానవుల వలె ప్రవర్తించాలి అనిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం, మానవులంటే ఆవిడకి ప్రేమ, మనం అంటే ఆవిడకి చాలా అభిమానం, మనం అందరం ఆవిడ బిడ్డలం. అందుకని అప్పుడప్పుడు ఆవిడ కూడా మనతో పాటు వస్తూ ఉంటుందిట. మీకు రహస్యం చెప్తాను వినండి, ఇలాంటి పురాణములు జరుగుతూ ఉంటే పార్వతీదేవి ఇక్కడున్న స్త్రీలలో ఏదో ఒక స్త్రీ రూపంలో వచ్చి కూర్చుని పురాణం విని వెళ్ళిపోతుంది. కాకపోతే ఆవిడ పార్వతిని మనం గుర్తుపట్టలేమంతే. ఇందులో ఎవరైనా పార్వతి అయ్యి ఉండొచ్చు. అయ్యయ్యో, ఈవిడే పార్వతిని తెలిస్తే కాళ్ళు గట్టిగా పట్టుకుని మొత్తం సంపత్నగరంతా రాయం చేసుకునేవాళ్ళని తర్వాత బాధపడతాంట మనం తెలియక. అంటే జగన్మాత ఇలా మాయా రూపంలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి మాయని అదుపులో పెట్టుకోవాలంటే ఒక గురు కటాక్షమే ఉండాలన్నారు. కెంకరీభూత యా మాయా శంకరాచార్యమాశ్రయే. అంత తేలికగా ఎవ్వరికీ అదుపులోకి రానటువంటి మాయ ఒక్క శంకరాచార్యుల వారికి మాత్రం కెంకరీభూత సేవకురాలు అయిపోయిందిట. ఈ భూత కృత అనేది అవ్వని వాళ్ళు అయినప్పుడే వాడతాం సంస్కృతంలో. అంటే ఏమిటి, కెంకరీకృత లేక కెంకరీభూత. మాయ ఎవరికైనా కెంకర్రాలు అవుతుందండి? మాయ ఎవరికైనా సేవ చేస్తుందా? చెయ్యదు. ఒక్క విష్ణువునికి తప్ప, లేక శివుడికి తప్ప, అమ్మవారికి తప్ప ఎవరికి పెడితే వాళ్ళకి మాయ వశం కాదు. మాయ మన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నేను వైష్ణవమాయని లేక శైవ మాయని లేక జగన్మాయని మహామాయని, నేను ఈరోజు నుంచి మీ దాసురాలిని, మీరు చెప్పినట్టు నడుచుకుంటాను అని ఎందుకు అంటుంది? ఆవిడ చెప్పినట్టు మనం నడుచుకోవాలి. అలా అవ్వనావిడ అయ్యిందనుకోండి, అప్పుడేమంటారు? కెంకరీభూత మాయ అలా కెంకరీకృత అంటాం అన్నమాట. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ వశము కాని మాయ ఒక్క శంకరాచార్యుల వారికి ఎందుకు లభించింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు సేవ చేసిందంటే సద్గురుడు కాబట్టి. గురువులు నిరంతరం మహా ఉపాసన చేస్తారు, అమ్మని తమ హృదయంలో పెట్టుకుంటారు. అమ్మ వారి రూపంలో తిరుగుతూ ఉంటుంది. అంటే అమ్మవారికి గురువుకి తేడా లేదు. అందుకే లలితా సహస్రనామంలో ప్రత్యేక గురుమూర్తి అని అమ్మవారికి ఒక నామం ఉన్నది. అమ్మవారు ఎలా ఉంటుంది, అమ్మని ఎలా చూడవచ్చు, అమ్మని చూడడానికి ఒకటే ఒక మార్గం ఉన్నది అని సహస్రనామంలో ఏం చెప్పారు? మీ గురువు గారే అమ్మనుకోండి, మీ గురు రూపంలో ఉంటుంది. గురువు యొక్క మూర్తి, గురువు యొక్క రూపములో అమ్మ ఉన్నది. గురు శబ్దమునకు చాలా పెద్ద, అమ్మవారి రూపం ఎంత అంత అని చెప్పలేం, అంత అమ్మే అన్నారు. అటువంటి అమ్మ మహామాయ ఎవరికీ వశం కాదు, అయినా గురువు యొక్క కటాక్షం ఉంటే వశంలోకి వస్తుంది. అందుకని రోజు మనం పురాణాలు చెప్పుకునేటప్పుడు గురు ధ్యానం చేసుకోవాలి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. గురువు యొక్క రెండు పాదాలకి నమస్కరిస్తున్నాను. పదద్వంద్వం, ద్వంద్వము అంటే రెండు, పదద్వంద్వం పాదములు రెండింటికి. ఎవరి పాదాలు రెండింటికి? గురు పదద్వంద్వం, మా గురువు యొక్క రెండు పాదములకు వందే నమస్కరిస్తున్నాను. పాదములను గురించి నమస్కరిస్తున్నాను. ఏ గురువు గారి పాదాలు రెండింటికి ఎందుకు నమస్కరించాలి? దానికి కారణం చెప్పారు. ఆ రెండు పాదములు సామాన్యమైనవి కావు. నిరంతరం అనేక శృతులు స్మృతులు పురాణములు చదవడం వల్ల, మంత్ర అనుష్ఠానం చెయ్యడం వల్ల, ఉపాసన చెయ్యడం వల్ల, పవిత్ర కార్యములు చేయడం వల్ల తానే భగవంతుడైపోయాడు ఆ గురువు. అందువల్ల ఆయన పాదాలు చాలా గొప్పవి. ఆ పాదములు ఎటువంటివి? అవాంగ్మానస గోచరం. మా గురువు గారి పాదములు వాక్కుకి మనస్సుకి అందవు. ఏదన్నా వర్ణించాలంటే మల్లెపువ్వుని వర్ణించండి అన్నాం. మల్లెపువ్వు పొట్టిగా ఉన్నది, వికసించినది, అదొక రకమైన సువాసన వచ్చును, చిన్న కాడ ఉన్నది, ఆ కాడకి తాడేసి ఉరివేసినట్టుగా మాలలో పెట్టి తిమి అని ఏదో వర్ణిస్తాం మనకు తోచింది. ఓ మల్లెపువ్వుని వర్ణించగలం, అలాగే ఓ మనిషిని చూడగానే వర్ణించగలం. ఈ మనిషి పొడుగుగా ఉండెను, లేక ఈయన పొట్టిగా ఉండెను, ఈయనకి పొట్ట ఉండెను, ఈయనకి పొట్ట లేకుండెను, ఈయనకి పిలక ఉండెను, ఈయనకి పిలక లేకుండెను, ఇలా ఆ వ్యక్తి యొక్క రూపాన్ని మనకు తోచిన రీతిలో వర్ణించగలం. కానీ గురువు యొక్క పాదముల మహిమ అలా వర్ణించడానికి అలవి కాదు. అందుకని అవాక్కు వాక్కుకి గోచరం కాదు, మానసము గోచరమవుతుందా? ఒక్కొక్కప్పుడు మనం నోటితో వర్ణించలేకపోవచ్చు, మన పాండిత్యంతో మన మాటలతో గురువుని వర్ణించలేకపోవచ్చు. కనీసం కళ్ళు మూసుకుని మనస్సులో అయినా ఆయన దర్శించగలమా, మనస్సులో అయినా ఆయన ఊహించగలమా అంటే మనస్సుకు కూడా దొరకట్టే ఆయన. మీరు ప్రయత్నించండి, ఎంత ప్రయత్నించినా భగవంతుడి యొక్క రూపాన్ని మనస్సులో దర్శించి వర్ణించాలనుకున్నంత మాత్రం చేత మన మనస్సుకి ఏం చూస్తుంది? ఏదో కొంతవరకు మనం చూడగలం, ఒక స్థాయి దాటి భగవద్ రూపాన్ని మనం హృదయంతో కూడా చూడలేము. అందుకని అవాంగ్మానస గోచరం, గురువు యొక్క రెండు పాదములు ఎంత గొప్పవంటే వాటిని మాటలతో వర్ణించలేము, మనస్సుతో చూడలేము. ఈ విధంగా వాక్కుకి మనస్సుకి గోచరము కానిది, లభించనిది, దొరకనిది గురువు యొక్క పాద ద్వంద్వం. ఆ తర్వాత మళ్ళీ మూడో పాదాలు చెప్పారు, రక్త శుక్ల ప్రభామిశ్రం. గురువుగారి పాదాలలో ఒకటేమో ఎరుపు రంగు, ఒకటి తెలుపు రంగు, ఈ రెండూ కలిసిన మిశ్రవర్ణంలో ఉన్నాయట గురువుగారి పాదాలు. ఎక్కడన్నా గురువుగారి పాదాల్లో అయితే గోరింటాకు రెండు కాళ్ళకి పెట్టుకుంటే రెండు కాళ్ళు ఎర్రగా ఉంటాయి, తీసిపారేస్తే తెల్లగా ఉంటాయి, లేదా కొంతమంది పాదాలు పగిలిపోయి ఉంటాయి. అవునా? ఒకటి తెలుపు ఒకటి ఎరుపు అంటే ఏంటి, రాసినవాడు ఏమన్నా తెలివి తక్కువవాడా అని కొందరికి అనుమానం అన్నమాట. గురువు ఎప్పుడు తమో గుణమును అసలు రానివాడి దగ్గరికి, కానీ గురువు దగ్గర రెండు గుణాలు అట్టే పెట్టుకుంటాడట. తమో గుణం పూర్తిగా పక్కన పెట్టి రజోగుణము సత్వగుణము దగ్గర పెట్టుకుంటాడు. ఈ రెండు గుణములు ఎప్పుడు గురువు యొక్క రెండు పాదాల్లో ఉంటాయి. రజోగుణము అనగా నేను ఈ పని చెయ్యగలను, అవసరమైతే శత్రువుల్ని చీల్చి చెండాడతాను, ఆత్మబలంతో విజృంభించి మీ ధర్మాన్ని నిలబెట్టుకోండి అనే పరాక్రమాన్ని బోధించేది రజోగుణం. ఆత్మబలం లేకపోతే ఏం చేస్తామండి? శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆయన రెండు పాదాల్లో ఒకటి ఎరుపు ఒకటి తెలుపు అన్నారు. ఆయన ఎర్రపాదంతో అర్జునుడిని, లే ధనుస్సు పుచ్చుకో, ఈ పాపాత్ముల్ని నరికి వదలబారి, లేకపోతే వీళ్ళ వల్ల లోకానికి నష్టం అన్నాడు ఆయన. అది నిజమైన ధైర్యం అంటే ఉత్తిష్టోత్తిష్ట, లే అన్నాడు ఆయన. శోకం విడిచిపెట్టాలంటే రజోగుణం ఉండాలండి, ధైర్యం లేకపోతే ఎలాగా? అవతలవాడు మనం కొట్టేస్తున్నాడు బాబాయ్ అని ఏడుస్తూ కూర్చుంటే మనం చచ్చిపోతాం. పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి అంటే మిలిటరీ వాళ్ళు ఏమైపోతారు, మనమేమైపోతాం. అక్కడ తుపాకీ పెట్టుకుని పట్కా పట్కా వేసేయాలి. తుపాకీలు వాళ్ళకి ఇచ్చింది ఎందుకని? అందులో వెరిసిన గుళ్ళు వేసుకోవడానికే, తుపాకీతో ఫిడేలు వాయించడానికే, వాళ్ళని వాయించడానికే. కాబట్టి అక్కడ రజోగుణం ఉండాలి, ధైర్యం ఉండాలి, పనిచేసే శక్తి కావాలి. అలాగని ఎల్లవేళలా క్రూరత్వం పనికిరాదు కదా. రెండోది అదే సమయంలో సాత్విక లక్షణం ఉండాలి, అంటే యుద్ధం అయిపోయాక పరమ ప్రశాంతంగా ఉండాలి. ఏకకాలంలో సాత్విక గుణం, అదే కాలంలో రజోగుణం, ఈ రెండు గుణములు గురువుగారు మనకి తన పాదముల ద్వారా ఇస్తాడట. సప్త రజోగుణములు రెండింటిని ఇస్తాడు. ఒక్క తమో గుణం మాత్రం రాత్రివేళ నిద్రలో తప్పడి ఇవ్వడు గనక, పాదాల ద్వారా ఇవ్వడు గనక అది ఇక్కడ వర్ణించలేదు. తద్వారా మానవుడికి పనులు చేసి చాకచక్యం, పనులు చేసి కూడా అహంకారం లేని స్థితి, అహంకారము నిరహంకారము ఈ రెండే రెండు గురువుగారి పాదాలండి. గురువుగారి పాదాల్లో ఒక పాదం అహంకారంట, ఒక పాదం నిరహంకారంట. అహంకారం ఎప్పుడు ఉండాలి? పని చేసేటప్పుడు ఉండాలి. నువ్వు పరీక్ష పెడుతున్నప్పుడు మనం ఎక్కడ పాస్ అవుతామంటే ఎలా పాస్ అవుతాం? కాబట్టి అక్కడ నేను పరీక్షలో పాస్ అవుతాను, నేనే ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాను, నేనే ర్యాంకు తెచ్చుకుంటాను అనాలి. అలా ఏ విషయంలో అయినా నేను చేయగలననే ఆత్మ బలం రజోగుణం, అహంకారం. రెండోది పరీక్షలో ర్యాంక్ వచ్చేసాక, మెడల్స్ వచ్చాక, అందరూ గౌరవించాక, ఇదంతా పరమేశ్వరుడి కటాక్షం, గురు కటాక్షం అని నిరహంకార స్థితిలోకి వెళ్ళాలి. మనకి గురువు రెండూ ఇస్తాడట. అందుకని గురువు యొక్క పాదములు రక్త శుక్ల ప్రభా మిశ్రము, ఎరుపు తెలుపు కాంతుల యొక్క మిశ్రిత వర్ణముతో కూడిన పాదములు. గురువుగారి పాదాలు పట్టుకుంటే మనకు అంత లాభం అన్నమాట. కర్మశక్తి, కర్మకి అతీతంగా ఉండే శక్తి ఇస్తాడు. ధనము సంపాదించేలా చేస్తాడు, ధనం మీద వ్యామోహం లేకుండా చేస్తాడు. సుఖభోగాలు అనుభవించేలా చేస్తాడు, సుఖాల మీద వ్యామోహం లేకుండా చేస్తాడు. ఈ రెండింటిని ఏమంటారు? రక్తశుక్ల ప్రభావిశ్రమం అంటారు. చాలా గొప్ప పదాలండి వీటి. వీటి గురించి చెప్పడానికే మన జీవితం సరిపోదు. అతర్క్యం, గురువుగారి మహిమ ఇంత అని చెప్పలేము. ఆయన పాదాల మహిమ తర్కించడానికి అలవి కానిది. ఈ గురువుగారి పాదములో ఎంత శక్తి ఉందా, ఎంత శక్తి ఉందా, ఎంత శక్తి ఉందా, ఎంత శక్తి ఉందా అని శిష్యులు తర్కించి ఆలోచించి, అమ్మో మన ఆలోచనకి ఏమాత్రము అందనంత శక్తి ఈ గురుపాదములలో ఉన్నది అనుకుంటారు. చివరికి వచ్చేసరికి కృష్ణుడి గురించి ఒక్కొక్కళ్ళు ఒక రకం అనుకున్నారు. ఒకళ్ళేమో కృష్ణుడు భర్త అనుకున్నారు, కొందరు తండ్రి అన్నారు, కొందరు కొడుకు అన్నారు, కొందరు మిత్రుడు అన్నారు, కొందరు బావ అన్నారు, కొందరు ప్రభు అన్నారు, కొందరు మేధావి అన్నారు. చివరికి అందరూ కలిసి వీటన్నిటికీ అతీత పరబ్రహ్మ అన్నారు. అంటే ఎప్పటికీ ఆయన గురించి పూర్తిగా తెలియలేదుగా. అందువల్ల తర్కించడానికి అవకాశము లేని శక్తి గురువు యొక్క పాదములలో ఉండడం వల్ల అతర్క్యము అన్నారు. అది త్రైపురం అనగా త్రిపుర స్వరూపము. శ్రీచక్రంలో మూడు రకాల చక్రాలు ఉన్నాయి, భూప్రస్థారము, మేరుప్రస్థారము, కైలాస ప్రస్థారము. ఉదాహరణకి ఇప్పుడు మనకి గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. అందులో పార్వతీదేవి దగ్గర ఉన్న శ్రీచక్రం చూసారా, దాన్ని మేరు ప్రస్థారము అంటారు. ఇది కాకుండా రాగిరేకు మీద నేలకి మట్టంగా ఉండేటటువంటి భూప్రస్థారం ఉంటుంది. మూడవది కైలాస ప్రస్థారం. వాటి గురించి వర్ణించడం కంటే చూపిస్తే బాగా అర్థమవుతుంది. ఈ మూడు శ్రీచక్రములే సప్త రజస్తమోగుణములు, సృష్టి స్థితి లయములు. ఈ సృష్టి స్థితి లయములు మూడు తయారు చేసేటటువంటి త్రిమూర్త్యాత్మకుడు కేవలం మీ గురువుగారి ఆయన పాదాలలో ఈ మూడు లోకాలని సృష్టి చేయటం, పోషించటం, లయం చేసుకునే శక్తి ఉంది కాబట్టి ఆయన త్రైపుర స్వరూపుడ. ఆయన పాదాలు త్రిమూర్త్యాత్మకములు. ఇక వాటి గొప్పతనం ఎంతని చెప్పలేమన్నమాట. అంత గొప్పదైన గురువు యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నవాడు మాత్రమే మాయ నుంచి బయటపడతాడు. లేకపోతే ఈ మాయ ఎప్పటికీ జీవులను పట్టుకునే ఉంటుంది. ఈ మాయ నుంచి బయటపడడం ఎవడి వల్ల కాదు, అటువంటి మాయ వల్లే. అమ్మవారు వచ్చి ఇక్కడ పురాణం వింటున్నా మనం కనిపెట్టలేము, శివుడు వచ్చి ఇక్కడ కూర్చున్నా కనిపెట్టలేము. తులసీదాస్ అంతటి వాడు చాలా రోజుల పాటు తన ఎదురుగుండా పురాణం వింటున్న ఆంజనేయుడిని కనిపెట్టలేకపోయాట. ఏ సామాన్యుడిని కనిపెడతాడండి? అయ్యాక అప్పుడు బాధపడతాం అన్నమాట. అయ్యయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాం, వచ్చింది అమ్మవారిని తెలుసుకోలేకపోయామని బాధపడతారట. అటువంటిది అమ్మవారి యొక్క మహామాయ. ఈ మాయ వల్ల అమ్మ ఏం చేస్తుంది అన్నమాట, ఆవిడ పేరే మహామాయ కదా, ఆవిడ పేరు మహామాయ. అప్పుడప్పుడు మనలో మాయా రూపంలో ఉంటుంది. యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అంటాం. అటువంటి మాయ భూలోకానికి వచ్చినప్పుడు, లేక మానవుల కోసం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, మానవ స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తూ ఉంటుంది అమ్మ. అలాగే పార్వతీదేవి వివాహమయ్యారు కొంతకాలం తర్వాత, నేను కూడా మానవ స్త్రీలాగే ఒంటికి మట్టి తెప్పించుకుంటాను, చెమట పట్టించుకుంటాను, కంటి మీద రెప్ప వేసుకుంటాను అనుకున్నది. అనుకోగానే ఏమైపోయింది, ఆవిడ కూడా ఇలా రెప్పలు పడ్డం మొదలెట్టాయి, కంటి మీద రెప్పపాటు వచ్చింది. దేవతలకి రెప్పపాటు ఉండదు, అందుకే దేవతలను అనిమిషులు అంటారు. నిమిషము అంటే రెప్పపాటు. ఇలా ఇలా అంటూ ఉంటాం కదా మనం, కంటి మీద రెప్ప వేస్తూ ఉంటాం కదా, ఈ కంటి మీద రెప్ప వేయడాన్ని నిమేషము అంటాం. ఇది లేకపోతే అనిమిషత్వం లేక అనిమేషత్వం. కానీ ఇప్పుడు అమ్మ మన కోసం ఇలా రెప్ప వేసింది, ఆవిడకు కూడా చెమట పట్టింది. చెమట పట్టడం వల్ల ఒంటికి మట్టి వచ్చింది. చెమట పట్టినప్పుడు మాత్రమే ఒంటికి మట్టి వస్తుంది, చెమట పట్టినప్పుడు మట్టిలో వస్తుంది రాదుగా. చెమట వచ్చినప్పుడు ఇలా నలిపితే అప్పుడు మన శరీరం నుంచి మట్టి బయటకు వస్తుంది. ఈ మట్టిని నలుపుతూ ఉంటే అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే ఇవాళ మనం గణపతి అని పిలుస్తున్నాం అన్నమాట. మహాగణేశ్వరుడు అలా పుట్టుకొచ్చాడు. 32 శక్తులు కలిగిన వాడిని మహాగణేశ్వరుడు అంటాం. 16 శక్తులే ఉంటే గణపతి అంటాం. గణపతికి మహాగణపతికి చాలా తేడా ఉన్నది. 32 శక్తులు, 32 రకాల దివ్యశక్తులు ఉంటాయి. వాటిని అమ్మవారి కళలు అంటారు. అవి ఏమిటన్నమాట, అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాకామ్యం, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసంభోహిని సర్వస్తంభిని సర్వదృంభిణి సర్వవశంకరి సర్వరంజిని సర్వోన్మాదిని సర్వార్థసాధికే సర్వసంపత్తి పూరణి సర్వమంత్రమయి సర్వద్వంద్వక్షయంకరి. ఈ ద్వాత్రింశక్తులు ఒకే రూపంలో ఉంటే దాన్ని మహాగణపతి అంటారు. ఇందులో మొదటి 16 ఉండి తర్వాత 16 లేకపోతే ఆయన గణపతి. ఈ 32 శక్తులు అపూర్వమైనవి. ఒక్కొక్క శక్తితో ఒక్కొక్క పని చేస్తారు వాళ్ళు. ఉదాహరణకి అణిమ, ఆ ఈ శక్తితో సూక్ష్మమైన పనులు చేస్తాడు గణపతి. ఈ శక్తి మనలో ఉందనుకోండి, ఈ సిద్ధి పద్మాకర్ గారు కావాలంటే దోమంత మారిపోతారు. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న దోమలు వచ్చి పురాణాలు వింటాయే, అణిమ శక్తి కలిగిన అనమాట. అవి నా శిష్యులే, అందుకే వాటి మీద కోపం వచ్చి కొట్టట్లేదు నేను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అణిమ శక్తి కలిగినటువంటి శిష్యులు ఇవి బుల్లి బుల్లి రూపంలో తిరుగుతాయి. గరిమ అని ఉంటుంది, పెద్ద రూపం ధరించవచ్చు. ఆంజనేయుడు చూసారా పెద్ద రూపము ధరిస్తాడు, అంతలోనే విశ్వరూపం, అది గరిమ. ఇక మహిమ అని ఉంటుంది అనమాట, అది ఏం చేస్తుందనమాట, లేనిది ఉన్నవి కూడా తేగలదు. మహిమ అనే ఒక సిద్ధి మన దగ్గర ఉందంటే ఇలా చెయ్యి చాచి అరటిపండు అంటే అరటిపండు చేతిలోకి వస్తుంది, అట్టంటే అట్టు వస్తుంది, మంచి డ్రెస్ అంటే డ్రెస్ వస్తుంది, నగలంటే నగలు వస్తాయి. ఇలా లేని వస్తువుల్ని తెప్పించుకునే శక్తి మహిమలో ఉంటుంది. ఇలాంటి అనేక శక్తులు ఈ సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నది, ఇందాక చెప్పిన 32 శక్తులు ఉన్నవాడు మహాగణేశుడు. అవి ఉపసంహరించుకుని 16 శక్తులే తనలో పెట్టుకుంటే ఆయన్ని గణపతి అంటారు. అది ఇప్పుడు అర్థం చేయాలి మీకు, గణేశుడికి మహాగణేశుడికి తేడా. లలితా సహస్రనామంలో గణేశుడని ఉండదు, అందుకే మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహరిషిత. మనకి విఘ్నములు కలిగించే శక్తులు మొత్తం మన శరీరంలో 32 ఉన్నాయి. ఈ 32 విఘ్నాలు తొలగించాలంటే మహాగణేశుడు రావాలి. ఆయన భండాసురుడి యొక్క నగరానికి ఉన్న విఘ్న యంత్రాలు నాశనం చేశాడనమాట. నాశనం చేయడానికి 32 శక్తులు ఆయనలో పెట్టుకున్నాడనమాట. ఆ గణేశుడు పుట్టేట మొదట. ఈ మహాగణేశుడు పుట్టాడు, తెల్లగా ఉంటాడు ఆయన. ఆ తర్వాత చాలా కథ నడిచింది అనుకోండి, గణపతి యొక్క తల తెగడం, ఆయనకి గజముఖం పెట్టడం, పెట్టిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కరించడం, భూప్రదక్షిణ చెయ్యటం, సిద్ధిబుద్ధులకి భర్త అవ్వడం, ఈ గణములకు నాయకుడయ్యాడు. విఘ్నములు కలగజేసే గణములకు నాయకుడయ్యాడు. ఈ విఘ్నములకు నాయకుడైన మహాగణేశ్వరుడికి చిన్న చిన్న చిలిపి చేష్టలు చేయాలని కోరుకుంటూ ఉంటుంది. ఒకరోజున ఆయన వైకుంఠానికి వెళ్ళాడు, శ్రీ మహావిష్ణువుకి నమస్కరించాడు. లోకములో ఉన్నటువంటి మానవులంతా ఈ మధ్యకాలంలో ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరిలో చూసినా కామము అనే కోరిక పోయింది. కామం అంటే కోరిక, కోరిక కనబడడం లేదు. కోరిక లేకపోవటం వల్ల సృష్టి ఆగిపోయింది. కారణం ఏమిటి, ఎందువల్ల ఎవరిలో చూసినా కామం కనబడడం లేదు అని అడిగాడు. పూర్వం నా కుమారుడు మన్మథుడు కాముడు అని పిలువబడేవాడు. వాడు శివుడి 3వ కంటి మంట వల్ల భస్మమైపోయాడు. వాడు భస్మమైపోయాక శరీరం లేకుండా ఉన్నాడు. అందువల్లే భూలోకంలో ఉన్న మానవులకి ప్రస్తుతం కోరికలు లేకుండా పోయాయి. కోరికలు లేకపోతే సృష్టి స్తంభించిపోతుంది. కోరికలు ఉండాలి, కొంచెం మంచి కోరికలు ఉండాలి. కాబట్టి కోరికలు లేకపోవడానికి మూల కారణం కాముడు లేకపోవటం అన్నట్ట. ఓహో, అదే ఆ కారణం. అయితే ఇప్పుడు ఆ కాముడి భస్మం ఎక్కడుంది అని గణపతి దివ్య దృష్టితో చూశాడు. హిమాలయ పర్వత ప్రాంగణంలో ఒక పొద దగ్గర మన్మథుడు భస్మమై పడి ఉన్నాడు. నిన్నయ్యగా మనం చెప్పుకున్నాం, శివుడు 3వ కన్ను తెరిచాడు, అందులోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి, దాంతో మన్మథుడు బూడిదైపోయాడు. ఆ బూడిద హిమాలయాలలో గౌరీకొండ మునకు 6 మైళ్ళ దూరంలో ఉన్నది. వెంటనే గణపతి శిలిపిగా అక్కడికి వెళ్ళాడు. అంటే లోకానికి ఏదో శ్రేయస్సు చేకూర్చాలి, అమ్మవారి లీలలు భూమికి రావాలి, తద్వారా భూలోకంలో అమ్మవారి సహస్రనామం రావాలి, ఇలా ఏవో కోరికలు ఉంటాయి. మనకి తెలియని అనేక రహస్యాలు పరమాత్మ దగ్గర ఉంటాయి. అందుకని తక్షణం ఈ మహాగణేశుడు హిమాలయ పర్వతానికి వచ్చాడు. హిమాలయ పర్వతంలో మన్మథుని భస్మం చూశాడు. అథ తద్భస్మ సంవీక్ష్య చిత్రకర్మ గణేశ్వర తద్భస్మనాతు పురుషం చిత్రాకారం చకారసః. చిత్రమైన పనులు, విచిత్రమైన పనులు చేసేవాడు గణపతి అంటే. ఆయన చేసే విచిత్రాలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు, అందుకే ఆయన ప్రత్యేకంగా గణేశ్వరుడు అన్నారు. ఆయన భస్మం దగ్గరికి వెళ్ళాడు, ఆ బూడిదని చేత్తో ఇలా నలిపాడు, ముద్ద చేశాడు, దానితో ఒక బొమ్మను తయారు చేశాడు. అది కూడా ఎటువంటి బొమ్మ? పురుషం చిత్రాకారం చకార సహ. ఈ బూడిదని ముద్ద చేసి ఒక మగవాడి బొమ్మ చేశాట. ఆ మగవాడి బొమ్మకి చిత్రాకారం ఇచ్చాట. అనగా ఏమిటనమాట, కుడికన్నేమో ఇలా కిందకి దిగి ఉంటుందిట, కళ్ళు రెండు పక్క పక్కన ఉంటే అందంగానే, ఈ కుడి కన్ను కిందకి ఎడం కన్ను పైకి లేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎగుడు దిగుడు కన్నులు ఉన్నటువంటి, దంతములు ఒకటి పొడుగు ఒకటి పొట్టిగా ఉన్నటువంటి, జుట్టు ఒకవేపు బాగా పెరిగి ఒకవేపు అసలు లేకుండా ఉన్నటువంటి ఒక విచిత్రాకారాన్ని తయారు చేశాడు. అందుకే చిత్రాకారం అన్నారు. మామూలుగానే ఇక్కడంతా జుట్టు ఊడిపోయి చుట్టూతో వెంట్రుకలు ఉంటే అదొక విచిత్రంగా ఉంటుంది, అదో చిత్రాకారం. అందుకేగా మనవాడు బాబోయ్ తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి అని దానికోసం ఎన్ని పాటలు పడిపోతారండి బాబు. చుట్టూ ఊడిపోయిన వాళ్ళ బాధ ఎంత బాధో నాకు తెలిసినట్టుగా మీకు తెలియదు, ఎందుకంటే ఊడిపోయిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటారు. గురువుగారు ఎప్పుడో పొరపాటున జుట్టు పెంచుకునే మంత్రం చెప్పారట పురాణంలో. ఇక చూడండి, కొంతకాలం అయితే ఆ మధ్యకాలంలో క్యూఏ క్యూ ఆడవాళ్ళు కూడా, ఒక ఆవిడైతే వచ్చి నాకు జుట్టు పెరిగే మార్గం చెప్పండి గురువుగారు, మీ పాదాలకు సేవ చేస్తానని. అంత జుట్టు ఉంది కదమ్మా నెత్తి మీద అంటే ఏముందండి అని సిగ్గుపడింది. ఆ తర్వాత వాళ్ళ ఆయన వచ్చి ఇదిగోనండి అని ఆ నెత్తి మీద ఉన్నది తీశాడు. అప్పుడు అసలు విషయం అర్థమైంది. కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ జుట్టు కోసం చాలా బాధపడతారు అవునా. అందువల్ల చుట్టూతో వెంటుకులు మధ్యలో లేదా అదొక విచిత్రం. ఇప్పుడు ఈ భండాసురుడికి విఘ్నేశ్వరుడు ఓ విచిత్రం రూపమిచ్చాడు అన్నమాట. ఈ మన్మధుని యొక్క భస్మంలో నుంచి ఒక చిత్రాకారుని తయారు చేస్తే వాడికి ఓ దంతం ఎక్కువ ఓ దంతం తక్కువ, ఓ కన్ను కిందకి ఒక కన్ను పైకి ఉందిట, జుట్టేమో కుడివైపు అంతా ఉందిట, బాగా జుట్టుట, ఎడంవైపు ఉండదట. ఈ ఎడంవైపు అంతా నున్నగా మైదానం, కుడివైపు అంతా గురువుగారికి ఉన్నంత జుట్టు. ఇక చేతి గోళ్ళు, బొటన వేళ్ల యొక్క రెండు గోళ్ళు, చిటికిన వేళ్ళ యొక్క గోళ్ళు చాలా పొడుగ్గా ఉండేవిట, తక్కిన వాటికి అసలు గోళ్ళే లేవుట. అలాంటి విచిత్రమైన ఒక ఆకారాన్ని తయారు చేశాడు. ఆ విచిత్ర శరీరాన్ని తీసుకొచ్చి శివుడి ముందు నిలబెట్టి, నాన్న నీవు భస్మం చేసినటువంటి మన్మధుని భస్మం నుంచి నువ్వు కాల్చి బూడిద చేసావు మన్మధుణ్ణి, ఆ భస్మం నుంచి ఈ పురుషుణ్ణి సృష్టించాను. ఏమిటో చేత్తో బూడిద నొక్కుతూ ఉంటే వీడు తయారయ్యాడు, వీడిని ఏం చేద్దాం అని తండ్రికి అప్పగించాడు. అప్పుడు శివుడు భవిష్యత్తును ఎరిగినవాడు గనక దగ్గరకు తీసుకుని, ఈ శరీరమునకు ప్రాణం పోస్తున్నాను, నేనే ఒకప్పుడు ఈ శరీరాన్ని కాల్చి బూడిద చేశాను, ఇప్పుడు ఈ భస్మమునకు నువ్వు ఒక ఆకారం ఇచ్చావు, ఈ ఆకారానికి నేను ప్రాణం పోస్తున్నాను, ఈ వికారమైన ఆకారానికి ప్రాణం పోస్తున్నాను అని దగ్గరికి తీసుకుని, తం విచిత్రతను రుద్రో దదరసాగ్రేతు పురుషం దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకోవడంతో ఆ పురుషుడికి ఆకారం వచ్చేసింది, తక్షణమే వాడు బతికాడు. ఇప్పుడు వాడు వచ్చి కాళ్ళకి దండం పెట్టి, ఈశ్వర నీ దయవల్ల నాకు ప్రాణం వచ్చింది, విఘ్నేశ్వరుడు ఒక ఆకారం ఇచ్చాడు, కానీ ఈ ఆకారంతో ప్రజలకు కనపడితే వాళ్ళు హడిలిపోతారు, కాబట్టి నా ఆకారం నీకు నాకు బ్రహ్మకి గణపతికి తప్ప తక్కిన వారందరికీ పరమ సౌందర్యంతో కనపడేటట్టు చెయ్యి, ఈ వరం నాకు ఇయ్యని కోరాట. తయారు చేసిన గణపతికి నేను ఇలా విచిత్రంగా కనపడతాను, నువ్వు రుద్రుడివి కనుక నీకు నేను విచిత్రంగా కనపడతాను, సరే బ్రహ్మగారికి కూడా అలాగే కనపడతాను, కానీ తక్కిన వాళ్ళకి మాత్రం నేను పరమ సుందరుడి కింద కనపడాలి అనగా, శివుడు చిరునవ్వు నవ్వుతూ, నువ్వు చూడడానికి ఇంత వికారంగా ఉన్నప్పటికీ ఎవరు నిన్ను చూసినా నిన్ను చూడగానే మన్మధుడిని చూసినట్టుగా కనపడతావు అన్నట్ట. నీవు ఈరోజు నుంచి మరొక మన్మధుడిలా ఉంటావు, మన్మధుడిలా ఉంటూ విచిత్రమైన ఆకారంతో ఉంటావు అని వరం ఇచ్చాడు. దాంతో ఏమైందనమాట, మూర్తిమానివ మన్మథ, మన్మధుడే మరొక రూపం ధరించాడా అన్నట్టుగా ఉంది, అంత అందంగా కనబడ్డాడు. అంటే అందరికి కాదు, ఈ ముగ్గురికి తప్ప మిగతా వాళ్ళందరికీ మాత్రం అందంగా కనపడేవాడు. అంటే మన బట్టి వాళ్ళు వాడిని చూడగానే ఓహో మన్మధుడు చచ్చిపోయాడేమో అనుకున్నాం, చావలేదు ఎంత అందంగా ఉన్నాడో అనుకున్నట్టుగా ఉన్నాడు వాడు. ఇప్పుడు శివుడు కౌగిలించుకోవడం వల్ల వాడి శరీరం దృఢంగా తయారయ్యింది, ఎర్రగా అయిపోయాడు, అందంగా అయిపోయాడు. వాడి శరీరం వజ్రంలా తయారయ్యింది, మహాతేజస్సు వచ్చింది. మధ్యాహ్నార్క సమప్రభ, మధ్యందిన మార్తాండ్యుడిలో ఉన్నట్ట. మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు ఎలా వెలిగిపోతాడో అలా వెలిగిపోయాడు అనమాట. మిట్ట మధ్యాహ్నం అక్కర్లా, పొద్దున్నే బయటకు వెడితే హడిపోతుంది మన ప్రాణం. ఏప్రిల్ వస్తేనే ఇంత ఎండలు వచ్చాయంటే రేపు మేలో ఎలా ఉంటామో అనిపిస్తుంది అవునా? అటువంటిది మధ్యాహ్నం పూట భగభగమండుతున్న సూర్యుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో ఒక్కమారు ఊహించండి. అలా మధ్యాహ్నపు పూట సూర్యుడి వలె ఇతడి శరీరము నుంచి కాంతి వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. రే బాలుడా, నీ రూపాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం కలుగుతోంది అని భండితి భండితి భండ్ భండ్ అన్నట్ట. ఇది ఒక విచిత్ర సంస్కృతం. వేద సంస్కృతంలో భండ్ భండ్ అంటే ఆశ్చర్యం ఆశ్చర్యం అని అర్థం అన్నమాట. భండ భండంలా చాలామంది భండ భండ అండవల్ల భండాసుడు అంటున్నారు, కానీ సంస్కృతంలో భండితి అంటే భండ్ అనే డకారపు పొల్లు అనమాట. ఏతదృష్ట్వాతు చరితం దాత భండితి భండితి. ఈ కుర్రాడు విచిత్రంగా పుట్టడం, వాడేమో శివుడి దగ్గర ప్రాణం పోసుకోవటం, శివుడు వాడిని కౌగిలించుకోవటం, వాడి శరీరం నుంచి మధ్యందిన వార్తాండుని కాంతి రావడం, వాడేమో అందరికీ అందంగా కనబడేలాగా వరమిమ్మని కోరడం, శివుడు వరమివ్వడం, దాంతో వాడు సుందరుడిగా మన్మధుడిలా కనబడటం, ఇదంతా బ్రహ్మగారు చూశాడు. చూసి ఏం చేశాడనమాట, భండ్ భండ్ అన్నట్ట. అప్పటి నుంచి వాడికి భండుడు అని పేరు వచ్చేసింది. ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం! ఎవడైనా చచ్చినవాడి యొక్క బూడిద నుంచి ఒక జీవిని సృష్టించగలడా? ఆ జీవి ముందు వికారంగా పుట్టి ఆ తర్వాత సుందరుడు అవ్వగలడా? చూచేవాళ్ళకి సౌందర్యంతో కనపడుతూ కొంతమందికి మాత్రమే వికారంగా ఎవరైనా కనపడగలరా? వాడి శరీరంలో ఇంత కాంతి ఉంటుందా? ఇలా వజ్రంలా ఎవడైనా దృఢకాయుడు కాగలడా? ఇదంతా విచిత్రమే. ఇలాంటి విచిత్ర సంఘటన నా సృష్టిలో ఉండదు కదా, అందుకని వీణ్ణి భండు భండు అంటున్నాను అన్నాడు ఆయన. బహుశా ఈ బండు నుంచి బొండు పుట్టిందేమో తెలియదు కానీ అలా అనగానే వెంటనే శివుడు వీడికి భండహ అని పేరెడుతున్నాను. వీడు అసురుడు గనక వీడు అసుర సంధ్యలో పుట్టి అసుర లక్షణములతో భవిష్యత్తులో అసురుడికి నాయకుడు అవుతాడు గనక వీడి భండ అసురుడు భండాసురుడు అని పిలువబడతాడు అన్నాడు. ఈ విధంగా భండాసురుడు అని ఒక విచిత్ర వ్యక్తి పుట్టుకొచ్చాడు. వెంటనే బ్రహ్మగారు, రే భండ, నువ్వు శివుడి యొక్క అనుగ్రహంతో ప్రాణం పోసుకున్నావు, శివుడి వల్లే చచ్చిన మన్మధుని నుంచి పుట్టి శివుడి వల్ల ప్రాణం పోసుకున్నావు, కాబట్టి శివానుగ్రహం పొందడానికి శతరుద్రియం జపించరా అన్నట. శతరుద్రియం చాలా గొప్పది, అది బ్రహ్మ స్వయముగా భండాసురుడికి బోధించాడు. అసలు రుద్రమే చాలా గొప్పది అనుకోండి. రుద్రం చదువుతూ ఉంటే మహానుభావులు మంచి కంఠంతో అది వింటూ ఉంటే శరీరం పులకించిపోతూ ఉంటుంది. శివనామస్మరణమే శుభప్రదం. అందున శతరుద్రియం చదువుతూ ఉంటే మన శరీరానికి ఆహ్లాదం కలుగుతుంది. ఈ నమకం, చమకం, మహన్యాసం, రుద్రియం ఇటువంటివి కనుక భక్తితో చదువుతూ ఉంటే శరీరంలో అణువణువు కదిలిపోతుందండి. నమస్సోమాయచ అనండి, ఈ కంఠ ప్రాంతంలో ఒక స్పందన కలుగుతుంది. దానివల్ల గొంతుకి సంబంధించిన క్యాన్సర్ తగ్గిపోతుంది. తెలిసిన రుద్రాయ అనగానే దంతములకు సంబంధించిన వ్యాధులు తగ్గిపోయేవి. అందుకే పూర్వకాలంలో ఇవి శ్రద్ధగా స్వరం తప్పకుండా చదివిన వాళ్ళంతా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేవారు. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా, ఇంత మందులా, ఈ గందరగోళాలు ఏమి, కోట్లు కోట్లు ఖర్చులు ఏం లేవు ఆ రోజులు. హాయిగా పసరు వేసుకుంటే పెసరు, పసరు తాగినంత మాత్రం చేతనే రోగాల నుంచి విముక్తి పొందేవాళ్ళం. కారణం ఈ శబ్దముల యొక్క ఉచ్చారణ వల్ల. దీనివల్ల శరీరంలో వ్యాయామం జరుగుతుంది, నడక, దానివల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. మంత్రోచ్చారణ వల్ల ముఖమునకు లోపల ఉన్న అవయవాలకి వ్యాయామం జరుగుతుంది. మీరు చూడండి ఎప్పుడన్నా సరే, పూర్వం భజన చేసిన వాడు ఇంటికెళ్ళగానే కేజీ బియ్య పన్ను వండించుకు తినేవారండి. దబ 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 డ్రమ్స్ వాయించేవాళ్ళు ఉంటేనే మద్దెలు వాయించేవాడు ఇంటికెళ్ళాక శుభ్రంగా ఇంత పాయసం తింటాడు. అంతేగాని అలా కూర్చుంటే కదలకుండా పాయసం తింటాం, బయట తీపి పెడితే తీపి పడదండి, శనగలు ఉన్నాయా అని ఒక ఆవిడ అడిగింది. పాపం మన కోసం మళ్ళీ శనగలను పక్కన పాయసం పెట్టాలి. ఒకటికి శనగలు పడవు, కడుపు ఉబ్బుతుందిట. మంచినీళ్ళు పడవు కొంతమందికి, అసలు మంచినీళ్ళు లోపలికెడితే మండుతుందిట కొందరికి. చూసారా కారణం ఏంటంటే, వాళ్ళ మనకి శారీరక వ్యాయామం లేదు, శరీరంలో ఉన్న ముఖ యంత్రములకు వ్యాయామం లేదు. మీ పిల్లలకి ఆరోగ్యం బాగుపడాలంటే వాళ్ళని ఇలాంటి ఆలయాలకు ఎక్కడికైనా తీసుకెళ్ళి సంస్కృతం నేర్పించండి, రుద్రం నేర్పించండి, నమక చమకాలు నేర్పించండి, శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం నేర్పించండి. పిల్లల్లో వచ్చే మార్పు మీరే కనిపెడతారు. ఎంత ఆరోగ్యం వస్తుందో తెలుసా, దానివల్ల అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది. నేను ప్రత్యక్షంగా చూసి చూసి చెప్తున్న మాటిదనమాట. ఇప్పుడు ఉదాహరణకి, అనేకములైన దివ్య మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రములను ఉచ్చారణ చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటో మీకు చెప్తాను. రోజు నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని చదవండి. ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న నొప్పులు తగ్గిపోతాయి. అలాగే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అనండి. ఉదర సంబంధమైన పొట్టకి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి. ఇలా ఏదైనా అంతే, పోనీ ఇవేమి చదవలేకపోయినా వినలేకపోయినా రుద్రునికి సంబంధించిన కొన్ని నామములు భజన రూపంలో పాడండి, అది కూడా పోతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి రోగాలను తొలగించే శక్తి నామస్మరణకు కూడా ఉంది. నిన్నో మొన్నో గోవుల దగ్గర ఒక రికార్డు పెట్టారు, విన్నాను చక్క. శంకర శివ శంకర శివ అని పాడుతూ ఉంటే ఆ పాడడం వల్ల కూడా ఉదరంలో ఉన్న కొన్ని రోగాలు పోతాయట, ఎసిడిటీ తగ్గిపోతుందండి దానివల్ల. అందుకే అప్పుడప్పుడు మీ చేత భజన చేయిస్తూ ఉంటాం. ఈ నామస్మరణలు ఇటు పుణ్యంతో పాటు శరీరమును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. హర 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 శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో, హర 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 శంభో. హిమగిరి శృంగ విహారీ, హిమగిరి శృంగ విహారీ, ఉమానాథ శివ గంగాధారీ, ఉమానాథ శివ గంగాధారీ, చంద్రచూడ చర్మాంబరధారీ, ఈశ గిరీశ పురారీ, శంభో హర 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 శంభో, శంభో 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 హర 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 ఇలా హాయిగా కాసేపు భగవంతు యొక్క ధ్యానం చేస్తూ ఉండండి అనమాట. ఎంత ఆనందం కలుగుతుందో శరీరం కూడా పులకిస్తుంది. అందుకనే శతరుద్రీయమును స్వయముగా బ్రహ్మ ఉపదేశించాడు ఈ భండాసురుడికి. నాయన, ఈ శతరుద్రాన్ని భక్తితో జపం చెయ్యి. ఈశ్వరుడు ఎలాగో నిన్ను కౌగిలించుకున్నాడు, గణపతి వల్ల నీకు ఆకారం వచ్చింది, శివుడి వల్ల ప్రాణం వచ్చింది, శతరుద్రీయం వల్ల అనేక శక్తులు వస్తాయి అనగా అత్యంత భక్తితోటి శతరుద్రీయాన్ని జపించాడు ఈ భండాసురుడు. పుట్టినప్పుడు అంతా మంచివాళ్ళేనండి, తర్వాతే పెద్ద అయ్యే కొద్దీ పిచ్చివేషాలన్నీ వస్తాయి. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారట, ముద్దుగానే ఉంటారట. చిన్నప్పుడు ముద్దు, పెద్ద అయ్యాక ముద్దు అన్నారు. వీడు కూడా ప్రారంభకాలంలో ఆహా ఈశ్వర కటాక్షం వల్ల నాకు ప్రాణం వచ్చింది, గణపతి నాకు రూపమిచ్చాడు, బ్రహ్మ ఉపదేశం చేశాడు అని వారి ముగ్గురు మీద భక్తి కలిగి వారిచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. చాలా శ్రద్ధతో జపించాడు. ఇత్యుక్త్వా శతరుద్రీయం ఉపాదిశత్ అమేయధీహి ననామ శతసో రుద్రం శతరుద్రియమా జపం. బ్రహ్మగారిని గురువుగా భావించి గురువుగారిచ్చిన శతరుద్రాన్ని భక్తితో జపించాడు. అతడికి శివుడంటే చాలా ఇష్టం ఏర్పడింది. నిత్యం ఈశ్వర 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 అంటూనే ఉండేవాడు. ఇలా కొంతకాలం పాటు అతడు శతరుద్రి అని జపించగానే శివుడు మళ్ళీ అతనికి ప్రత్యక్షం అయ్యాడు. నాయన భండాసుర, ఏం కావాలో కోరుకో, కోరుకుంటే ఏదైనా ఇస్తాను, ఒక్క మృత్యువు లేని జీవితం తప్ప ఏదైనా కోరుకో. ఈ ప్రపంచంలో ఎవడూ మృత్యువు లేకుండా ఉండడు, కాబట్టి మరణము లేని వరం కరుణించమనకుండా ఇంకేదైనా కోరుకోమన్నాడు ఆయన. మరణం లేకుండా మాత్రం వరం నేను ఇవ్వను కాకేమని అన్నాడు ఆయన. సరే, ముందే చెప్పాడుగా శివుడు, అందుకని మరణం లేకుండా వరం కోరుకోను, కానీ నీ పోటివాడు కోరుకోమన్నప్పుడు కోరుకోకుండా ఉండడం తప్పే కాబట్టి కోరుకుంటున్నాను. ప్రతిద్వంద్వి బలార్థంతో మద్బలేనోపయోక్షతి, భవిష్యత్తులో ఎవడైనా నాతో యుద్ధానికి వస్తే ఆ యుద్ధానికి వచ్చిన వాడి శరీరంలో సగం శక్తి నాకు వచ్చేయుగాక, అవతల వాడి శక్తిలో సగం శక్తి నాలో కలిసిపోవాలి. ఇంద్రుడు నాతో యుద్ధానికి వచ్చాడు అనుకో, ఇంద్రుడిలో 1000 ఏనుగులు బలం ఉందనుకుందాం, 500 ఏనుగుల బలం నాకు వచ్చి కలిసిపోవాలి. దాంతో ఇంద్రుడు ఏమవుతాడు, సగం శక్తి కోల్పోతాడు. యముడు, ఇంద్రుడు, అగ్ని, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు మొదలైన వాళ్లే కాక సమస్త దేవతలు, వారితో పాటు ఇంక ఏ జాతులు వాళ్ళు ఉన్నా, ఈ సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరు నాతో యుద్ధానికి వచ్చినా వారి శరీరంలోని సగం బలం నాలోకి వచ్చేయాలి. బలార్థంతో అన్నాడు ఆయన, సగం బలం నాకు వచ్చేయగాక. నిజానికి ఈ మాటనే వాలికి అంటారు, కానీ వాలి విషయంలో ఇది ఎక్కడ మనకు కనపడదు పురాణాల్లో. వీడు మాత్రం అలా కోరుకున్నట్ట. కాబట్టి నాతో ఎవరు యుద్ధానికి వచ్చినా వాడి శరీరంలో సగం శక్తి నాలోకి వచ్చి కలిసిపోవాలి, అప్పుడు వాడు నా చేతిలో ఓడిపోతాడు. శివుడు నవ్వుకుని, ఇదే విచిత్రమైన కోరికరా బాబు, తదాస్తు అన్నాడు. శివ, ఇంకొక విషయం, ఎదురుగుండా యుద్ధానికి వచ్చినప్పుడు నీ శక్తి కూడా సగం నాలో కలిసిపోవాలి శివ అన్నాడు వాడు. భండాసురుడు లేకపోబట్టి నా భండారం ఇలా ఉంది, కానీ అలాంటి శిష్యుడు ఒకటి చేరి, గురువుగారు మీ ఎదురుగుండా ఉన్నప్పుడు మీ శక్తి మీ పాండిత్యం నాకు వచ్చేసి మీరు ఎదుగు పని లేకుండా పోవాలని ఎవడో కోరట్లేదు, అదో కొంత అదృష్టం. ఈ దిక్కుమాలిన మానవులు ఏం కోరతారో తెలియదు కనుక. శివుడు ఆశ్చర్యపోయాడు, ఓరి ఓరి, ఇతరుల గురించి అంటే అడిగో బాగానే ఉంది, ఏ దిక్పాలకులైనా నీతో యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న సగం శక్తి నీలోకి వచ్చి కలిసిపోవాలని కోరుకోవడం వరకు న్యాయమే, కానీ నీ తండ్రిని, నీకు ప్రాణమిచ్చిన వాణ్ణి, నీకు వరమిచ్చేటటువంటి నన్ను కూడా పడగొట్టేద్దాం అనుకుంటావా? నీ ఎదురుగుండా వచ్చి యుద్ధం నేను చేస్తే నా శక్తిలో సగం నీలో కలిసిపోవాలా, ఇదేం అన్యాయం రా అంటే, నేను కోరుకున్నాను, నువ్వేమన్నావు, ఏది కోరినా ఇస్తానన్నావు, ఒక్క చావు లేని వరం తప్ప ఇంక ఏ వరం కోరుకున్నా ఇస్తానన్నావు, ఇస్తానన్నాక మాట మార్చకూడదు, ఇస్తావా లేదా అనగా శివుడు తప్పనిసరి పరిస్థితుల్లో తథాస్తు అన్నాడు. అప్పుడే అవ్వలేదు, నువ్వు కోరుకోమన్నావు, ఇంకా ఉన్నాయి నాకు వరాల లిస్టులు, అవేం అయిపోలేదు, ఇంకేమున్నాయి నాయన అన్నట్ట. విష్ణుమూర్తి గరుడ వాహనం మీద నిలబడి నాతో యుద్ధం చేస్తే ఆయన శక్తిలో సగం, గరుత్మంతుల శక్తి కూడా నాలో కలిసిపోవాలన్నాడు. వెంటనే శివుడు 5 తలకాయలు కోక్కొని తథాస్తు అన్నాడు. బ్రహ్మగారి శక్తి కూడా కలిసిపోవాలన్నాడు వీడు. ఒరే, ఆయన మంత్రోపదేశం చేశాడు గురువుగారు కదంటే, గురువుగారైనా అంటే శిష్యుడైన ఒకటే, వరం వరమే అన్నాడు. తదవస్తు అన్నాడు ఆయన. ఇంకా ఏం కావాలి? సమస్త అస్త్రశస్త్రాలు నా శరీరానికి తగిలి నాలో కలిసిపోవాలి. ఎవడన్నా కత్తి విసిరాడనుకో, ఆ కత్తి వచ్చి నా శరీరంలో లీనమైపోవాలి. ఎవడైనా ఒక గదన ఆ మీదకి విసిరాడనుకో, ఆ గదన ఆ శరీరంలో ఏదో శరీరానికి గంధం పూసినట్టుగా పుయ్యబడి నా శరీరంలో లీనమైపోవాలన్నట్ట. ఉదాహరణకి ఎవడో కత్తి విసిరట్ట వీడికేసి, ఆ కత్తి వచ్చి వాడికి ఇలా తగిలిందనుకోండి, ఈ కత్తి వీడి శరీరానికి గంధం పూత కింద మారిపోయి అందులో ఉన్న పదును శక్తి ఏమో వీడి శరీరంలో లీనమైపోవాలి ఏకంగా. శివుడు తథాస్తు అన్నాడు. మరే ఇంక వెళ్ళిపోమంటావా, ఇంకేమన్నా ఉన్నాయి అన్నాడు ఆయన. అలాంటి ఎలాగండి, నేను తలుచుకుంటే నా శరీరము నుంచి కొన్ని శక్తుల్ని సృష్టించుకోగలగాలన్నాడు. అది ఎక్కువ కాలం ఇవ్వను, కానీ ఈ ఏడాదిలోపు నువ్వు నీ శరీరం నుంచి ఎంతమందిని కావాలంటే అంతమందిని పుట్టించుకో, ఒక్క 1 సంవత్సర కాలము నీ శరీరము నుంచి కొన్ని శక్తుల్ని, కొన్ని పురుషుల స్త్రీల యొక్క రూపాలని సృష్టించుకునే వరం ఇస్తున్నాను, ఆఫ్టర్ 1 ఇయర్ మాత్రం ఆ వరం నీకు పనిచేయదు, ఎందుకంటే ఇప్పటికే వరాలు ఎక్కువైపోయాయి అన్నాడు ఆయన. అయితే ఇంకా కోరుతున్నాను, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం మొదలైన సమస్త అస్త్రాలు నాకు వచ్చేయాలి, అన్నీ వస్తాయి నీకు. ఇంకేమన్నా ఉన్నాయో వెళ్ళిపోనా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు నన్ను ఎవరూ చంపకుండా, స్త్రీ పురుషులు ఎవరు చంపకుండా వరం ఇవ్వలేవా అన్నట్ట. అప్పుడు శివుడు, నీ లిస్టు పెరిగిపోతుంది, చిట్టా పెరిగిపోతుంది, ఏదో పట్టాభిపురం అంటే ఇచ్చాను, రైల్పేట అంటే ఇచ్చాను, సంపత్ నగర్ అంటే ఇచ్చాను, మొత్తం గుంటూరుతో పాటు అన్నీ లాగేస్తానంటే ఎలాగో, ఉన్న అమరావతి ఎలాగోపోతుంది, ఇంకా మిగతా కూడా లాగేస్తానంటే ఎలాగా అంటే, అయితే ఓ పని చేద్దాం, స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంయోగము లేకుండా జన్మిస్తే వారి వల్ల నాకు చావు రావాలి, అది కూడా విచిత్రమైన అగ్ని నుంచి పుట్టిన ఒక స్త్రీమూర్తి చేతిలోనే నాకు చావు ఉండాలి, విచిత్ర అగ్నిటది. ఆ అగ్ని మానవులు సృష్టించిన అగ్ని అయ్యి ఉండకూడదు, దేవతలు సృష్టించిన అగ్ని అయ్యి ఉండకూడదు, అటువంటి అగ్ని నుంచి పుట్టిన ఒక దివ్యశక్తి వల్ల మాత్రమే నాకు మరణం ఉండాలి. అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. ఇప్పుడు యజ్ఞం మనం చేసాం, యజ్ఞంలో అగ్నిహోత్రం ఏం చేస్తాం, మనం వెలిగిస్తాం. అంటే పురుష ప్రయత్నముతో, ఒక మానవ ప్రయత్నంతో లేదా ఒక దేవతా ప్రయత్నంతో అగ్ని వెలిగింది. అలా వెలిగించబడిన అగ్ని నుంచి పుట్టిన వాళ్ళు ఎవరూ చంపకూడదట. తనంత తాను పుట్టిన అగ్ని నుంచి పుట్టిన స్త్రీమూర్తి వల్ల మాత్రమే చావు కావాలి నాకు. అగ్ని తనంత తాను ఎలా పుడుతుందని ఉద్దేశం, అగ్ని అగ్గిపెట్టి వెలిగిస్తేను, లేకపోతే ఇంకెక్కడి నుంచో పుట్టాలి తప్ప తనంత తాను అగ్ని హఠాత్తుగా రాదు కదా. అలాంటి అగ్ని నుంచి పుట్టిన స్త్రీమూర్తి వల్ల నాకు చావు ఉండాలి. అనగా ఒక మహాశక్తి ఉన్నది, ఈ ప్రపంచాన్ని నడుపుతున్న దివ్యశక్తి. ఆ శక్తి ఏదైనా చేయగలుగుతుంది. ఆ శక్తి నా పక్కన కూడా ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నేను శివుడు అని పిలువబడ్డాను. ఆ శక్తి నీకు వరాలు ఇస్తున్నప్పుడు నా పక్కనే ఉన్నది, నీ వరాలన్నీ కనిపెడుతున్నది. మూఢుడా, నీ వరాలు వాటి చెట్ట పెరిగిపోయింది, దీనివల్ల నీకు అహంకారం పెరుగుతుంది. అయినా నువ్వు నా పుత్రుడివి గనక, నేను నిన్ను కౌగిలించుకుని ప్రాణం పోశాను గనక, నీవు నన్ను కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. 60,000 సంవత్సరాలు నువ్వు సమస్త లోకాలని పాలిస్తావు. ఎన్నేళ్ళు? 60,000. షష్టి వర్ష సహస్రాణి రాజ్యమస్మయీ దదౌ పునః. నీకు 60,000 సంవత్సరముల పాటు 3 లోకాలని పరిపాలించగలిగే శక్తిని, ఆయువుని ఇస్తున్నాను. ఈ 60,000 సంవత్సరాల్లో నేనిచ్చిన వరములతో నువ్వు అహంకారం పెంచుకోకు, మూర్ఖత్వం పెంచుకోకు, నీచులతో స్నేహం చెయ్యకు. మంచి పనులు చేశావంటే ఆయువు పెరుగుతుంది. ఒకవేళ ఈ 60,000 సంవత్సరాలలో చెయ్యరాని పనులు చేసి స్త్రీలకి బాధ కలిగించి, మహాత్ములకి బాధ కలిగించి, పౌరాణికులకి బాధ కలిగించి, గుడులు గోపురాలు పడగొట్టి వెర్రివేషాలు వేసామనుకో, ఆ తదనంతరం నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు నేను ఇచ్చిన ఏ వరము నిన్ను రక్షించదు. వరం కండ కావరం రానంత వరకే రక్షిస్తుంది. కావరం పెరిగితే అప్పుడు వరం రక్షించదు. అర్థమైందా? అనగా అబ్బాయి, నాకెందుకు కండకావరం వస్తుంది హరా, నేను భక్తితో నిన్ను కొలుస్తూనే ఉంటాను, బుద్ధిగానే ఉంటాను అన్నట్ట. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మగారు తెల్లబోయి ఇన్ని వరాలు ఎవరికి ఇవ్వలేదు, ఇది కూడా బండ్ బండ్ అన్నట్ట. మాయిదారు బండ్ ఇందాక పుట్టినప్పుడు బండ్ బండ్ అన్నాడు కాబట్టి భండాసురుడు, ఇప్పుడు వరాలు కూడా వెరైటీగా ఉన్నాయి కనుక మళ్ళీ బండ అన్నాడు. దాంతో వీడు భండాసురుడు అనే పేరు మరొక్కసారి సార్థకం చేసుకున్నాడు.